സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓ
നാലുകോ അധ്യായം 29 ശ്ലോകം.
അപാനി ജോഹതി പ്രാണം പ്രാണേ പാനം തഥാ പരേ പ്രാണപാനഗതിരുദ്ധ്വാം പ്രാണായാമ പരായണാഹ
കൃഷ്ണ പരമാത്മ മോക്ഷാന്ന് പൊന്തടാനിക്ക് കാവൽസിനുവണ്ടി സാധനാലു വിവരിസ്തുന്നാരു ഇക്കട ഈ 4 അധ്യായంలో 25 ശ്ലോകം నుంచి 30 ശ്ലോകം వరకు 12 రకములైనటువంటి యజ్ఞములను చెప్తున్నారు. ప్రతి యజ్ఞం కూడా ఒక సాధన. దేనికి సాధన అంటే మోక్షంని పొందడానికి ఒక సాధన. ఆ యజ్ఞాలు అన్ని చేసినా సరే కొన్ని చేసినా సరే మనకు ఏది అనుకూలమో అవి మనం చేస్తే జ్ఞాన యజ్ఞం అనేటటువంటి దాంట్లోకి మనం ప్రవేశిస్తాం. ఈ 12 యజ్ఞాల్లోనే జ్ఞాన యజ్ఞం కూడా మొదట చెప్పారు ఫస్ట్ యజ్ఞంగా. ఈ జ్ఞాన యజ్ఞ స్తుతి చేయడం కోసం మిగతా యజ్ఞాలన్నీ చెప్తున్నారు. మిగతా యజ్ఞాలన్నీ చేస్తే జ్ఞాన యజ్ఞానికి మనం తయారవుతాం. జ్ఞాన యజ్ఞానికి అంటే శ్రవణం చేయడం, శాస్త్రం యొక్క శ్రవణం, శాస్త్ర మననం, తర్వాత నిధిధ్యాసనం, ఇవన్నీ చేయడం కోసమే ఆ 11 యజ్ఞాలు చెప్పబడినాయి. ఆ 11 యజ్ఞాలు దమయజ్ఞ, శమయజ్ఞ, ప్రాణయామ యజ్ఞ, ఇంద్రియ నియమ యజ్ఞ, ఇలా ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ. ఈ యజ్ఞాలన్నీ కూడా దేని కొరకు అంటే జ్ఞాన యజ్ఞంలో ప్రవేశించడం కోసం. ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు కదా, ఒక పెద్ద చదువు చదవాలి అంటే ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు మన పిల్లలందరూ వెనకటి రోజుల్లో అయితే 10వ తరగతి తర్వాత చదవగానే కాలేజీకి వెళ్ళడం, కాలేజీలో చదువు కాగానే వేరే కోర్సుకు వెళ్ళడం చేస్తారు. ఆ రోజుల్లో ఎంట్రన్స్ టెస్టులు లేవు, కానీ ఈ రోజుల్లో ప్రతిదానికి ఎంట్రన్స్ టెస్ట్, ప్రతి వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తేనే అందులో మంచి మార్కులు వస్తేనే పై చదువుకి. వాళ్ళందరికీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటే మనకు ఉండాలి కదా, మనం కూడా చదువుకుంటున్నాం కదా వేదాంతం. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మీకు కూడా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అని అంటున్నారు. 11 యజ్ఞాలు ఎంట్రన్స్ టెస్టులు లాంటివి. 11 యజ్ఞాలు పాస్ అయినా చాలా మంచిది, డిస్టింక్షన్ వస్తుంది, ఫస్ట్ మార్క్. లేదా 10 యజ్ఞాలు లేదా 9 యజ్ఞాలు లేదా 8 యజ్ఞాలు కనీసం అలా పాటిస్తూ వస్తే నువ్వు జ్ఞాన యజ్ఞానికి క్వాలిఫై అవుతావు అని చెప్తున్నారు. కనుక ఈ యజ్ఞాలు లేకుండా, ఈ సాధనాలు లేకుండా జ్ఞాన యజ్ఞానికి రాలేవు. జ్ఞాన యజ్ఞానికి గనక రాకపోతే ఈ యజ్ఞాలన్నీ కూడా వృధా. మీరు పూజ చేసినా, ఉపవాసం చేసినా, ప్రాణాయామం చేసినా, మరి ఏ సాధనాలు చేసినా కూడా, తీర్థయాత్రలు కూడా సాధనం కిందకే వస్తాయి. అవి చెప్పలా కృష్ణ పరమాత్మ, మనం చేర్చుకోవాలి. లిస్టు చెప్పుకుంటూ పోతే టైం చాలదని చెప్పి కృష్ణ పరమాత్మ శాంపుల్గా ఒక 11 చెప్పారు. జప యజ్ఞ చెప్పలా ఇక్కడ, 10వ అధ్యాయంలో చెప్తారు. యజ్ఞానాం జప యజ్ఞోస్మి. అక్కడ జప యజ్ఞం అన్నవారు ఇక్కడ ఎందుకు చెప్పలేదు జప యజ్ఞము అన్నారు, చెప్పలేదు. కనుక జప యజ్ఞం కూడా ఒక యజ్ఞమే, ఖర్చు లేదు దానికి, ఎవరైనా చేయొచ్చు జప యజ్ఞం. తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా యజ్ఞమే. అందుకనే మన వాళ్ళందరూ పుణ్యక్షేత్రాలకు వెళతారు. కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా, కాశీకి వెళ్ళి కన్యాకుమారి, రామేశ్వరం, రామేశ్వరం వెళితే కాశీకి, అనేక తీర్థయాత్ర, బృందావనం, శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, శక్తి క్షేత్రాలు, రకరకాలుగా ఉన్నాయి కదా, అవన్నీ చూడడం, వెళ్ళడం, అక్కడ ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఉండడం, ఏది దొరికితే అది తినడం, అక్కడ నిద్ర చేయడం, అక్కడ నదిలో స్నానం చేయడం, అవన్నీ కూడా యజ్ఞం కిందికి వస్తాయి, సాధనం క్రిందికే వస్తాయి. ఇప్పుడు అందరూ టూర్ అంటున్నారు కానీ ఆ రోజులో తీర్థయాత్ర అనేవాళ్ళు. ఇప్పుడు ఆ తీర్థయాత్రనే టూర్గా మార్చేశారు. ఎందుకు తీర్థయాత్ర టూర్ అయిపోయింది ఇప్పుడు తెలుసా? ఆ రోజుల్లో తీర్థయాత్ర ఎందుకు చేసేవాళ్ళంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే, మనం చేసిన పాపాలన్నీ పోతే మనకు మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి ఆ రోజుల్లో మన వాళ్ళు చక్కగా తీర్థయాత్రలు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళొస్తే పెద్ద గొప్ప. కాశీకి వెళ్ళొచ్చి ట్రైన్లో దిగితే బ్యాండ్ మేడంతో తీసుకువెళ్ళేవాళ్ళు ఇంటికి. ఆ రోజుల్లో కాశీ నుంచి కనుక వస్తే ఒక ఆయన తిరిగి వచ్చాడంటేనే పెద్ద విషయం. అప్పుడు వచ్చేటప్పుడు మా నాన్నగారు అలాగే చేశారు. మా నాన్నగారి తల్లి కాశీ వెళ్ళొస్తే వెళ్ళొచ్చి రైల్లో నుంచి దిగంగానే స్టేషన్లో బ్యాండ్ మేడంతో ఇంటికి తీసుకొచ్చారు. అంత గొప్ప ఆ రోజుల్లో కాశీకి వెళ్ళారంటే. ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చిన వాళ్ళ పాదాలు పట్టుకున్నా, వాళ్ళ దగ్గర మనం తీర్థం తీసుకున్నా, ప్రసాదం తీసుకున్నా, మనకొస్తుంది ఆ పుణ్యం అనే భావన. అందుకని కాశీ దారాలని కట్టుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇవన్నీ చాలా పవిత్రంగా భావించేవాళ్ళం ఆ రోజుల్లో. తీర్థయాత్ర అనేది కూడా ఒక సాధనం, ఒక యజ్ఞం కిందికి వస్తుంది. ఇప్పుడు ఆ యొక్క దైవ భావన, దైవ చింతన, భగవంతుడి కోసమే నేను వెళుతున్నాను, నా యొక్క మలినం, మనసులో మలినం అంతా పోవడానికి, నా పాపం అంతా కరిగిపోతుంది తీర్థ స్నానాలు చేస్తే అనే భావన లేకపోయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు టూర్కి వెళుతున్నాం అంటున్నాం మనం. ఆ టూర్ అనే మాట చాలా తప్పు. టూర్ అంటే పిక్నిక్కి వెళుతున్నాం అని అర్థం. అక్కడ దైవ సంబంధం ఏమి ఉండదు. పిక్నిక్ వెళుతున్నామన్నా, టూర్ వెళుతున్నామన్నా కూడా అక్కడ దైవ సంబంధం లేదు. దేవుడు, నేను, ఆరాధన, పూజ లేదు. వాళ్ళు ఏదో హోటల్కి తీసుకెళ్తారు, దించుతారు మనల్ని, ఒకసారి గుడికి తీసుకెళ్తారు, ఒక రౌండ్ చేసి రండి అంటారు, అంతే. ఇప్పుడు టూర్లు తీసుకువెళ్తే ఆ తీర్థయాత్రలనే భావన పోయింది. కష్టపడి వెళ్ళి అక్కడ ఉండి ఆ భగవంతుడిని దర్శనం చేసుకొని అక్కడ ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క స్థల పురాణం చదివి వ్రతాన్ని పాటించి అలా రావాలి. అది తీర్థయాత్ర అంటే. అలా తీర్థయాత్రలు చేయడం కూడా మన యొక్క సంస్కృతిలో చాలా పెద్ద ఆచారం. అది అలా వెళ్ళడం చాలా మంచిది మనిషికి, చాలా చిత్త సంస్కారం వస్తుంది మనిషికి. కనుక అలాంటి యజ్ఞాలన్నింటిలో ఈ యజ్ఞాలు కూడా ప్రాణాయామ యజ్ఞం అనేది మనం చదువుతున్నాం 29వ శ్లోకంలో. అపానే జుహతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామం చేయడం అనేది ఒక సాధనం, చక్కని సాధనం. మనస్సు ఏకాగ్రతను పొందడానికి, మనస్సు శుద్ధిని పొందడానికి, మన శ్వాసని చక్కగా నిరోధిస్తూ అభ్యాసం చేస్తే మనలో ఉన్న మలినమంతా పోతుంది. శారీరక మలినం పోతుంది, మానసిక మలినం కూడా పోతుంది. ఈ ప్రాణాయామం చేసేవాళ్ళు రకరకాలుగా చేస్తారు. గాలి లోపలికి తీసుకోవడం, గాలి బయటికి వదలడం, దీన్ని శ్వాస ప్రక్రియ అంటారు. ఈ శ్వాస ప్రక్రియ చేసేటప్పుడు, ఆ ప్రాణాయామం చేసేటప్పుడు, గాలి తీసుకునేటప్పుడు భగవన్ నామం చెబుతూ గాలి తీసుకుంటే దాన్ని సగర్భ ప్రాణాయామ అంటారు. గాలి తీసుకునేటప్పుడు, గాలి వదిలేటప్పుడు భగవన్ నామం మనసులో జపిస్తూ చేయాలి. భగవన్ నామం చెబుతూ చేశామంటే దాన్ని సగర్భ ప్రాణాయామ అంటారు. ఆ సగర్భ ప్రాణాయామం చేయడం వలన మన మనస్సు ఎంతో పవిత్రతను పొందుతుంది. లేకుండా ఊరికే ప్రాణాయామం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు ఏదో ఎక్సర్సైజ్ లాగా చేస్తే మంత్రం లేకుండా, దానివలన అంత దైవికమైనటువంటి ఫలితం ఉండదు. ఒక పవిత్రతతో కూడినటువంటి ఫలితం రాదు. అందుకని మనం ఒక చేసే పనిని పవిత్రంగా మార్చుకోవాలంటే మన భావనలో మార్పు రావాలి. ఏ పని చేసినా కూడా గాలి పీల్చుకుంటున్నామండి, అందరూ గాలి పీలుస్తున్నారు, ఎవరు గాలి పీల్చడం లేదు, అందరూ గాలి పీలుస్తున్నారు, గాలి వదులుతున్నారు. మరి దానికోసం పెద్ద ప్రత్యేకంగా శ్లోకం ఎందుకండి కృష్ణ పరమాత్మ చెప్పడం? ప్రాణాయామ పరాయణాహ, అందరూ గాలి తీసుకుంటున్నారు, అందరూ గాలి వదులుతుంటే ఈ పరాయణాహ ఏమిటి అంటే అందరిలాగా గాలి వదలరు వీళ్ళు. వీళ్ళు గాలి వదిలేటప్పుడు భగవన్ నామం చెప్తారు, గాలి తీసుకునేటప్పుడు భగవన్ నామం చెప్తారు. కనుక అలా భగవన్ నామం చెప్తూ భగవంతుడి యొక్క స్మరణం చేస్తూ ఎవరైతే చదువుతారో, అంటే చదువుతారంటే ఇక్కడ ఏమిటి అర్థం, భగవన్ నామం స్మరిస్తూ భగవత్ పారాయణం చేస్తూ ప్రాణాయామ శ్వాస చేస్తారో వాళ్ళు ప్రాణాయామ పరాయణాహ అన్నారు. గాలి తీసుకునేటప్పుడు కొంతమంది మనస్సును ఏకాగ్రం చేస్తారు, దాని మీద ఎక్కువ మనసును కేంద్రీకరిస్తారు. కొంతమంది గాలి వదిలే దాని మీద మనసును కేంద్రీకరిస్తారు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరికొంతమంది ప్రాణాన్ని బంధిస్తారు, గాలి తీసుకోవడము లేదు వదలడము లేదు అని ప్రాణాపాన గతి రుద్ధ్వా, దాని యొక్క గతి అంటే దాని కదలికను. ఇక్కడ గతి అంటే ప్రాణాన్ని గాలి తీసుకోవడం, గాలి వదిలేదాన్ని గతిని, దాని యొక్క చలనాన్ని ఆపేసి కొంచెంసేపు మనస్సుని అలా ఏకాగ్రం చేస్తారు, మనస్సును అక్కడే కేంద్రీకరిస్తారు. దాన్ని కుంభక ప్రాణాయామం అంటారు. ఆ కుంభక ప్రాణాయామం చేయడం వలన మనస్సు చాలా నిలకడగా ఉంటుంది. అందుకని ప్రాణాయామం చేసేవాళ్ళు రోజు ఒకే సమయంలో చేయాలి, చేసే ముందు స్నానం చేసి చేయాలి. ఆ ప్రాణాయామం కూడా పవిత్రంగా మారాలి అంటే ఆ భగవన్ నామంతో కలిపి చెయ్యాలి. అలా ప్రతిరోజు అభ్యాసం చేయగా 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 ఆ ప్రాణాయామ పరాయణాహ మోక్షానికి వాళ్ళకి త్వరగా మనస్సు తయారవుతుంది అని కొంతమంది ఇలా చేస్తారు. అర్జున, ఇటువంటి యజ్ఞాలన్నీ ఉన్నాయి అన్నారు. తర్వాత యజ్ఞం చదువుతాం. చివరి యజ్ఞం ఆహార నియమ యజ్ఞం. ఇప్పుడు 10 యజ్ఞాలు అయిపోయినాయి. 11వ యజ్ఞం, 11 యజ్ఞాలు అయినాయి జ్ఞాన యజ్ఞంతో కలిపి. ఇప్పుడు 12వ యజ్ఞం ఏమిటంటే ఆహార నియమ యజ్ఞం. 30వ శ్లోకం.
అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జోహతి సర్వేప్యేతి యజ్ఞవిదః. యజ్ఞక్షపిత కల్మషాః
పన్నెండవ యజ్ఞం మొదటి లైన్లో చెప్తున్నారు. అపరే, మరికొంతమంది అంటే వారి వారి అభిరుచికి తగినట్లుగా ఆ యజ్ఞాలని చేస్తారు. యజ్ఞం అంటే మనం ఏదో హోమకుండము అవన్నీ ద్రవ్యాలు వెయ్యడం అనేది కాదు యజ్ఞం అంటే. ఇక్కడ ఏ సాధనైనా సరే భగవంతుణ్ణి ప్రాప్తి కోసం అని భావిస్తూ చేస్తే ఆ సాధన యజ్ఞం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఉపవాసం చేస్తే అది యజ్ఞం అవుతుంది, ఫాస్టింగ్ అంటారు. డైటింగ్ చేస్తే అది యజ్ఞం కాదు. డైటింగ్ అంటే ఏమిటి, వెయిట్ తగ్గడం కోసం స్లిమ్గా కావాలని చాలామంది ఆహారం తీసుకోరు. ఉపవాసం చేసేవాళ్ళు ఆహారం తీసుకోరు, స్లిమ్గా కావాలని చేసేవాళ్ళు ఆహారం తీసుకోరు. ఆహారం తీసుకోకపోవడం ఇద్దరిలోనూ ఒకటే, వీళ్ళు ఆహారం తీసుకోరు, వాళ్ళు ఆహారం తీసుకోరు. కానీ ఉపవాసం చేసే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? దైవీ సంబంధంతో ఉంటుంది, దైవ సంబంధంతో ఉంటుంది. మామూలు డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆహారాన్ని తక్కువ తీసుకుని శరీరాన్ని బరువు తగ్గించుకోవడానికో స్లిమ్గా అవడానికో ఇలా చేసే వాళ్ళకి ఆ యొక్క ఆహార నియమంలో దైవ సంబంధం లేదు. అందుకనే మన వాళ్ళు ఫాస్టింగ్ని ఉపవాసం అన్నారు. ఉపవాసం అంటే ఉపసమీపే యో వాస జీవాత్మ పరమాత్మనోహో అన్నారు. ఉపవాసానికి అర్థం, ఉపవాసం చేసే వాళ్ళందరికీ ఈ అర్థమే తెలియదు. అసలు ఏకాదశి ఉపవాసం ఉన్నానంటారు, ద్వాదశి ఉపవాసం ఉన్నానంటారు, ఆదేవుడి కోసం ఉపవాసం, పెద్ద అబ్బాయి కోసం ఉపవాసం, చిన్నమ్మాయి కోసం ఉపవాసం, వాళ్ల పేరు మీద వీళ్ళే ఉపవాసం ఉంటారు, వాళ్ళు ఉండరు, వీళ్ళే ఉంటారు ఉపవాసాలు. ఎందుకయ్యా ఉపవాసం ఉన్నామంటే అది తెలియదు, ఏదో దేవుడు మమ్మల్ని అనుగ్రహించాలి అంతే. అసలు దాని యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఉపవాసం ఉన్న రోజు మనం ఎక్కువగా ఇంద్రియాలకు పని ఉండదు, తినే పని నవిలే పని తక్కువగా ఉంటుంది, పదార్థాలు రుచులు చూడడం తక్కువగా ఉంటుంది, వంట ఇంట్లోకి వెళ్ళి ఎక్కువసేపు సమయాన్ని వినియోగించిన అవసరం లేదు, ఆ సమయం మనకు మిగులుతుంది. పదార్థాలు తెచ్చి కూరగాయలు కొనాలి, అవి కొనాలి ఇవి కొనాలి అని చెప్పి వాటికి సమయం అవసరం ఉండదు. ఆ రోజు మనకు కొంచెం సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని దొరికిన దాన్ని మనం ఏం చేస్తామంటే భగవంతుడి దగ్గర కూర్చోవడానికి, మనకు మనస్సుని భగవంతుడి మీద నిలబడడానికి మనకు ఉపయోగపడుతుంది. మనకు మనస్సు విశ్రాంతిగా ఉన్న మనసు లభిస్తుంది, ఏకాంతంగా ఉండే మనసు లభిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పని తక్కువ కనుక ఏం చేస్తాం, ఉప సమీపే యో వాస, ఉప అంటే దగ్గర, వాస అంటే ఉండడం, ఉప అంటే సమీపంగా. దేనికి సమీపంగా ఉంటాం? భగవంతుడికి. భగవంతుడికి శారీరకంగా దగ్గర ఉండడం అని కాదు అర్థం, అక్కడ మానసికంగా దగ్గరగా ఉంటాను. ఇంకంటే ఏ ఆలోచన లేదు, రసం చేయాలా, సాంబార్ పెట్టాలా, కూర చేయాలా, ఇదేం పని ఉండదు. ఉపవాసం ఉన్న రోజు పని తక్కువ. చాలా మంది టీవీ సీరియల్ చూస్తుంటారు కూర్చొని ఉపవాసం రోజు, శివరాత్రి రోజు సినిమా చూస్తారు, లేకపోతే చీట్ల పాకలాడుతుంటారు. రాత్రిపూట నిద్రపోకూడదు కదా, ఉపవాసం ఉన్నాం, రాత్రిపూట నిద్రపోకూడదు అని చెప్పి ఏం చేస్తుంటారంటే సినిమాలు చూస్తాము, సినిమాలు చూడడం, లేకపోతే చీట్ల పాకలాడటం, లేకపోతే ఏదో కాలక్షేపం చేస్తుంటారు. అలాంటివి చెయ్యకూడదు. ఉపవాసం ఉన్న రోజు జపం చేయాలి, భగవన్ నామాన్ని జపించాలి, పారాయణం చేయాలి. అప్పుడు మనస్సు భగవంతుడి దగ్గరే ఉంటుందన్నమాట. అది ఉపవాసం అంటే అర్థం. నేను జీవాత్మని, ఆ పరమాత్ముడు నాతోనే ఉండాలి, సమీపంగా ఉండాలి మేమిద్దరం అని భావిస్తూ కొంత సమయాన్ని, భోజనానికి ఇచ్చే సమయాన్ని తగ్గించి వండాలి, తినాలి, తినడం కోసం అవన్నీ కొనాలి, ఇవన్నీ తగ్గినాయి కదా ఈ పనులన్నీ, పాలు కాగబెట్టాలి, పాలు తోడు వేయాలి, తోడు వేసిన పెరుగు తీసుకోవాలి, పెరుగు తినాలంటే ఇవన్నీ సమయమే కదా. ఇప్పుడు ఇవన్నీ లేకపోతే సమయం మనకు మిగులుతుంది కదా. అందుకని ఏం చెప్పారు, జీవాత్మ పరమాత్మనోహో ఉప సమీపే వాస, అది అర్థం ఉపవాసం అంటే. ఇలా తెలుసుకొని ఉపవాసం చేస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ ఊరికి నేను ఉన్నాను ఉపవాసం అని చెప్పి ఇవాళ ఏమిటి ఆహారం అంటే పలహారం అండి ఇవాళ అన్నారు. పలహారం అంటే ఏమిటి, ఫలం, పండ్లు, పండ్లే ఆహారంగా తీసుకుంటాం ఫలహారం. ఆ రోజు వండినవి తినకుండా ఉండడం, అది ఒక నియమం. ఉపవాసం అనేది ఆహార నియమం. ఇక్కడ మనం చెప్తున్నారు ఫల ఆహారం తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఫలం అనేది ఎట్లా తీసుకుంటున్నారంటే ఆహారానికి మించి తీసుకుంటున్నారు ఫలం. ఏదో ఒకటో రెండో తినాలి, కానీ మనం ఏం చేస్తామంటే ఆ పండ్లు ఈ పండ్లు, భోజనం చేస్తే ఎంత పొట్ట నిండుతుందో దానికి ఇంకా ఎక్కువే తింటాం ఒక్కొక్కసారి. ఈ ఉపవాసం అని చెప్పి నీరసం వస్తుందేమో అని చెప్పి ఎక్కువ తింటాం. అప్పుడు అది ఫలహారం ఎట్లా అవుతుంది, ఫుల్ ఆహారం అవుతుంది. అందుకని ఫాస్టింగ్ అంటారు సార్. పొద్దున్నే టిఫిన్ చేస్తే ఏంటంటే బ్రేక్ ఫాస్ట్, బ్రేకింగ్ ద ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అంటే అర్థం ఏమిటి అసలు? నిన్నంతా ఫాస్టింగ్ చేసాం, రాత్రి అంతా ఫాస్టింగే కదా, మరి అన్ని గంటలు 8 గంటలు 9 గంటలు నిన్న ఎప్పుడో రాత్రి 8 గంటలకు తిన్నాం అన్నాం, మళ్ళీ ఉదయం 8 దాకా 24 గంటలు ఫాస్టింగే కదా. ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తున్నాం కదా ఉదయాన్ని, అందుకని బ్రేక్ఫాస్ట్, దానికి పేరు బ్రేక్ఫాస్ట్. నిన్న ఉపవాసం ఉండి ఈరోజు గనక భోజనం చేస్తున్నామంటే ఇళ్లలో ఏం చేస్తారు మన వాళ్ళు? ఆ రోజు పూజ చేసి అన్నదానం చేసి నైవేద్యం పెట్టి తర్వాత పారాయణం చేసి అప్పుడు ఆహారాన్ని తీసుకుంటారు. అది బ్రేక్ఫాస్ట్ అంటే అర్థం. ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తున్నాం, ఫాస్టింగ్ చేశాను దాన్ని బ్రేక్ చేస్తున్నాం కదా, అది బ్రేక్ఫాస్ట్ అంటే. బ్రేక్ఫాస్ట్ అంటే అది అర్థం. ఆ చేసేటప్పుడు మనం స్నానం చేసి పూజ చేసి జపం చేసి ఎవరికన్నా భోజనం పెట్టి మనం స్వీకరించాలి, అది బ్రేక్ఫాస్ట్ అంటే. ఇప్పుడు మనకు ఉపవాసం అన్నా తెలియదు సరిగ్గా అర్థం, బ్రేక్ఫాస్ట్ అంటే అంతకంటే తెలియదు, ఫలహారం అంటే కూడా అసలు అర్థం తెలియకుండా పోయింది. కనుక మనం చూడండి ఎట్లా మార్చేస్తామో, అసలు సాధనాలన్నింటినీ కూడా ఎలా మార్చామో చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆహార నియమ యజ్ఞం చెప్తున్నారు. కొంతమంది ఇప్పుడు ఆహారం తీసుకోవడం అంటే ఊరికే భోజనం చేయడం అని కాదు ఇక్కడ అర్థం, ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇంద్రియాలకు ఇప్పుడు ఈ పుష్పాన్ని చూడటం కళ్ళకి, కళ్ళకు ఆహారమే ఉంది. ఈ రంగును చూసి ఆహా ఈ పుష్పం ఎంత బాగుంది అన్నదంటే కళ్ళుకు ఆహారం అన్నమాట ఇది. అదే మంచి పాట వింటూ చాలా ఆనందంగా ఉన్నది అంటే చెవులకి ఆ శబ్దం సంగీతం, శ్రావ్యమైన సంగీతం ఆహారం. అలా ప్రతి ఇంద్రియానికి, ముక్కుకి వెంటనే ఏదన్నా వాసన రాగానే ఆహా అంటుంది, అది ముక్కుకి ఆహారం. ఇట్లాంటివన్నీ కూడా ఆహారాలతో సమానం ఆ ఇంద్రియాలకి. నాలుక కూడా రుచి, అసలు ఆహారం కళ్ళ లోపలికి తీసుకునే ఆహారం, ఇవన్నీ ఆహారాలే కదా. ఆహారం తీసుకుందామంటే ఆనందంగా ఉంటుంది కదా. ఇక్కడ చెప్తున్నారు నీతాహారాహ ప్రాణాన్ ప్రాణేషు జీవహతి. ఆహార నియమం యజ్ఞం చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారట, నియతాహారాహ అంటే పరిమితంగా ఆహారం తీసుకునేవారు అని అర్థం. నియత ఆహారం అంటే పరిమిత ఆహారం, చాలా కొంచెంగా తీసుకుంటారు. ఏకభుక్తం సదారోగ్యం అన్నారు, ఒక్క పూట బాగా తింటే అది మంచిది ఒంటికి, సదా ఆరోగ్యంగా ఉంటారు, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఒక్క పూట ఫుల్గా తీసుకోవాలి మీరు భోజనం. ఏకభుక్తం సదారోగ్యం, ద్విభుక్తం బలవర్ధకం, 2 సార్లు భోంచేస్తే బాగా పుష్టిగా ఉంటుంది, శరీరం బలంగా ఉంటుంది, బలవర్ధకం. ఏకభుక్తం సదారోగ్యం, ద్విభుక్తం బలవర్ధకం, త్రిభుక్తం వ్యాధిపీడ స్యాత్. 3 సార్లు బాగా తిన్నారంటే పొట్ట నిండా తొందరగా వ్యాధి వస్తుంది, వ్యాధిపీడ స్యాత్. త్రిభుక్తం బ్రేక్ఫాస్ట్, లంచ్ ఫుల్, నైట్ ఫుల్, ఫుల్గా తిన్నామంటే త్రిభుక్తం వ్యాధిపీడ స్యాత్. వాట్ అబౌట్ 4 టైమ్స్, 4 సార్లు తింటే చతుర్భుక్తం మరణం ధ్రువం అన్నాడు. ఆయుష్ క్షీణించిపోతుందట, 4 సార్లు అధికంగా తినే వాళ్ళకి త్వరగా ఆయుష్ క్షీణిస్తుందట. ఎందుకు క్షీణిస్తుందంటే లాజిక్ ఏమిటక్కడ, ఆహారం ఎక్కువగా తిన్నామనుకోండి, ఆహారం తినడం కోసం తిన్నప్పుడు అది జీర్ణం కావడానికి రక్తం ప్రసరణం ఎక్కువ అవుతుంది, రక్త ప్రసరణం కావాలి. రక్త ప్రసరణం శరీరం జీర్ణశక్తి దగ్గరికి వెళితే, జీర్ణకోశానికి వెళితే ఆ రక్త ప్రసరణం ఎలా వస్తుంది, మంచి రక్తం ఎట్లా వస్తుందంటే బాగా శ్వాస ఎక్కువగా పనిచేయాలి. శ్వాస ఎక్కువగా పనిచేసినప్పుడే రక్తశుద్ధి జరుగుతుంది, రక్తశుద్ధి జరిగినప్పుడే రక్తం మంచి బాగా బ్రెయిన్కి సప్లై అవుతుంది. ఆ బ్రెయిన్కి సప్లై అయిన, బ్రెయిన్ సప్లై అయినటువంటి రక్తం, ఆహారం ఎక్కువ తీసుకున్నాం కదా దానికి ఫ్యానింగ్ ఉంటుంది కదా, ఎనర్జీ కావాలి, అందుకని ఆ రక్తం అంతా అక్కడికి వెళుతుంది ఎనర్జీ ఇవ్వడానికి. అప్పుడు అందుకని బ్రెయిన్ డల్గా ఉంటుంది. 4 సార్లు తినేవాళ్ళు ఎప్పుడన్నా నిద్రపోతూ అన్నా ఉంటారు, నిద్ర ముఖంతో అన్నా ఉంటారు, డ్రౌజీగా ఉంటారు అన్నమాట. అందుకని 4 సార్లు తినకూడదు. కనుక ఇక్కడ నియత ఆహారాహ అంటే పరిమితంగా ఆహారాన్ని తీసుకుంటూ ప్రాణాన్ జుహతి. ప్రాణాన్ అంటే నియమింపబడినటువంటి ప్రాణములు. ఇప్పుడు వ్యాన ప్రాణ, అపాన ప్రాణ, ఉదాన ప్రాణ, ముఖ్య ప్రాణ, నాలుగు ప్రాణాలు ఉన్నాయి. ఈ ప్రాణాలన్నింటినీ కూడా డిసిప్లిన్ కాలేదువి, అంటే క్రమశిక్షణ లేనిటువంటి ప్రాణాలు, సరిగా క్రమశిక్షణ లేదు వాటికి. అప్పుడు ఆహార నియమం అనేది సమాన ప్రాణ. ఈ సమాన ప్రాణాన్ని నేను బాగా డిసిప్లిన్ గా ఉంచాననుకోండి, ఇది తినాలి, ఇది తినకూడదు, ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అని ఒక నియమంగా ఉన్నాననుకోండి, సమాన ప్రాణ డిసిప్లిన్ గా ఉంది. అప్పుడు ఈ డిసిప్లిన్ లేనటువంటి మిగతా ప్రాణాలన్నింటినీ కూడా ఈ డిసిప్లిన్ గా ఉన్న సమాన ప్రాణ కంట్రోల్ చేస్తుంది, వాటిని కూడా సరి చేస్తుంది అన్నమాట. అందుకని ఆహార నియమం అనేటువంటిది ఒక యజ్ఞంగా చెప్పారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. ప్రాణ అనంటే నాలుగు ప్రాణాలని. ఈ సమాన ప్రాణ మనం ఆహార నియమంగా తీసుకోవడం వలన మిగతా ప్రాణాలని కూడా బాగా పనిచేయిస్తుంది. డిసిప్లిన్ అంటే ఏంటి, ఒక క్రమశిక్షణ పద్ధతిగా లేని ప్రాణాలను కూడా శ్వాస సరిగ్గా తీసుకోమనుకోండి, ఆహారం కనుక నియమంగా ఉన్నామంటే ఈ ప్రాణం సరి అవుతుంది. మన యొక్క శ్వాసకోశంలో పనిచేసే ప్రాణ, రెస్పిరేటరీ ప్రాణ. అదేవిధంగా ఈ బ్లడ్ సర్క్యులేటరీ ప్రాణ కూడా సరి అవుతుంది ఆహార నియమం గనక ఉంటే. ఎందుకంటే సమాన ప్రాణ ఐఎమ్ కంట్రోలింగ్, ఐఎమ్ డిసిప్లినింగ్. కనుక ఈ డిసిప్లిన్ కాని ప్రాణాలన్నీ కూడా అందులో ఆహుతి చేయబడినాయి. అంటే దీని చేత అవన్నీ డిసిప్లిన్ చేయబడినాయి, క్రమశిక్షణగా అవి కూడా ఉంచబడతాయి అన్నమాట. ఒక ప్రాణం కనుక సరిగ్గా మనం జాగ్రత్తగా తీసుకున్నామంటే మిగతా ప్రాణాలన్నీ కూడా ఇవి చెప్పిన మాట వింటాయి అన్నమాట. అది అర్థం అక్కడ. ఇక్కడ ఇది మరొక అర్థం ఏమిటంటే, ప్రాణాన్ అంటే జ్ఞాన ఇంద్రియములను, కర్మ ఇంద్రియములను, ఇవన్నీ కూడా ఆహార నియమ యజ్ఞం వలన మనం నియంత్రించవచ్చు. తినాలనే కోరిక, విపరీతమైన కోరిక ఉంటుంది కదా, అది చూడాలి కోరిక, ఇది వినాలనే కోరిక, తినాలనే కోరిక, ప్రతిదాని మీద ఒక కోరిక ఉంటుంది మనిషికి, విపరీతమైన కోరిక. అవన్నీ మనం చెప్పిన మాట వినవు, జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు. ఆహార నియమం చేసే వాళ్ళకి అవన్నీ చెప్పిన మాట వింటాయి, ఈ ఇంద్రియాలన్నీ కూడా చెప్పిన మాట వింటాయి. అందుకని ఆహార నియమ యజ్ఞం అనేది చాలా ముఖ్యం మనిషికి. మనకేమో ఇంట్లో కనపడ్డదల్లా తింటూ ఉంటాం, అయ్యో పాడైపోతుందేమో అని తింటాం, రాత్రిపూట నిద్ర లేచి టీవీ ఫ్రిడ్జ్లో ఉన్న తీసుకొని తింటాం, ఆకలి అవుతుంది ఏం చేస్తాం మరి, దొక్క మాడుతుంది కదా, అందుకని లేచి ఫ్రిడ్జ్లో ఉన్నది తీసుకొని తింటాం. సమయం అని ఏముండదు, ఆకలి అయినప్పుడు తినాలనిపిస్తే తింటాం, ఎంత తింటున్నావా ఏం తింటున్నావా అని చెప్పి ఒక్కొక్కసారి మనకే నియమం లేకుండా పోతుంది. అందుకని ఎంతో నిగ్రహంతో ఉంటేనో కొంచెమైనా మనం పాటించగలుగుతాం, లేకపోతే ఈ యొక్క ఆకలి, ఈ రుచి మనల్ని పట్టుకొని లాగేస్తుంది అటువైపుకి. అందుకని నియతాహారాహ ప్రాణాను ప్రాణేషు జుహతి. ప్రాణేషు అంటే ఈ యొక్క సమాన ప్రాణం, ఏ సమాన ప్రాణం అయితే ఆహార నియమం వల్ల నియంత్రించబడిందో ఆ ప్రాణంలో ఈ మిగతా ప్రాణాలన్నీ కూడా ఆహుతి చేయబడుతున్నాయి. అంటే అవి కూడా క్రమశిక్షణగా ఉంచబడుతున్నాయి అని అర్థం. ఇంత క్రమశిక్షణ ఉన్నవాడికే మోక్షం లభిస్తుంది. అందుకని క్రమశిక్షణ లేని వాడికి మోక్షం రాదు, సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి ఉండాలి మనిషికి. అందుకని సాధన క్యాంప్ అన్న దీనికి సాధన అన్నాం అక్కడ చూడండి, సాధన చేయడం కోసం సాధన క్యాంప్. అలా సాధన చేయడం ఏంటి, ఆహార నియమ యజ్ఞ. క్యాంపులు అన్ని పెడతారు, భోజనానికి రకరకాలు పెడతారు, మీరు తిన్నంత పెడతారు, అందుకని తింటామా, హాయిగా ఉంది కదా, వెరైటీగా ఉన్నాయని చెప్పి తింటామా, తింటే ఏమవుతుంది 4 కేజీలు పెరుగుతాం, ఎక్స్ట్రా వెయిట్ పెరిగామంటే మళ్ళీ కష్టం, నిద్ర వస్తుంది, మన శరీరాన్ని మనమే మొయ్యలేం, ఎంత బాధ. కనుక ఆహారం నియమ యజ్ఞ, నియతాహారాహ ప్రాణాలు, జ్ఞాన ఇంద్రియ, కర్మ ఇంద్రియ, మిగతా ప్రాణములన్నింటినీ కూడా నియంత్రిస్తారు వాళ్ళు ఈ ప్రాణం ద్వారా. అంటే సమాన ప్రాణాన్ని చక్కగా నియంత్రిస్తున్నారు ఆహార నియమం వల్ల. అందుకని మిగతా ఇంద్రియాలన్నీ కూడా నియమంగా ఉంటాయి, నియంత్రించబడతాయి అని అర్థం. ఇంతవరకు ఈ యజ్ఞాలన్నీ అయిపోయినాయి. ఆహార నియమ యజ్ఞంతో 12 యజ్ఞాలు అయిపోయినాయి. చివరికి ఫలితం చెప్తున్నారు, సర్వే అపి యజ్ఞ విధ. ఈ 12 యజ్ఞాలు ఎవరైతే చేస్తారో, 12 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ, ఎన్ని చేయగలిగితే అన్ని వాళ్ళ వాళ్ళ ఇష్టం. యజ్ఞ విధ, వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞాలంటే ఏమిటో తెలిసిన వాళ్లే అంటున్నారు. చూసారా మరి, ఒక్క ఆహార నియమాన్ని యజ్ఞం చేస్తే యజ్ఞ విధ అన్నారు. అందుకని మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా, ఇది కొనుక్కోండి, ఇది తినండి, ఇది బాగుంటుంది అనగానే కొనుక్కోవడం కాదు. అది మనకు అవసరమా కాదా, ఎందుకు కొనుక్కోవాలి అని ఆలోచించాలి. కానీ ఆగదు కదా మనస్సు, చూద్దాం ఒక్కసారి ఎట్లా ఉంటుందో అని. కొత్త ఐటమ్ వచ్చిందంటే తిండిది ఏదన్నా ముందు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, వెంటనే కొనేస్తాం మనం. అలా ప్రతిదానికి మనసు పోతూ ఉంటుంది. నియంత్రించడం చాలా కష్టం. ప్రాణేషు జుంహతి సర్వే అపి యజ్ఞ విధ. అంతేకాదు యజ్ఞ క్షపిత కల్మషాహ, వాళ్ళ యొక్క కల్మషాలన్నీ కూడా పోయినాయి యజ్ఞం చేయడం వలన. ఈ 12 యజ్ఞాలు జ్ఞాన యజ్ఞం అటు ఉంచుదాం, మిగతా 11 యజ్ఞాలు చేయడం వలన ఇంద్రియ నియమ యజ్ఞం, మనో నియమ యజ్ఞం, ప్రాణయామ యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, ఇవన్నీ చేయడం వలన వాళ్ళ యొక్క కల్మషాలన్నీ క్షపితం. యజ్ఞ క్షపిత కల్మషాహ, వాళ్ళ మనస్సులు నిర్మలమైనవి, శుద్ధి పడతాయి అని అర్థం. ఈ ఆహార నియమ యజ్ఞ లేక ఉపవాస నియమ యజ్ఞ అనర్థం. ఉపవాసం అంటే నీళ్లు తాగి ఉండే వాళ్ళు ఉన్నారు ఒకరోజు, ఫలం మాత్రం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఉపవాసం అంటే అసలు ఏమీ లేకుండా తినకుండా పూర్ణ ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడు. చాలా మందికి ఉపవాసం అనే అలవాటు ఉండదు. ఉపవాసం అలవాటు లేని వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి ఆకలి అనేది తెలియదు. అసలు ఆకలి కాకముందే తినేస్తుంటారు. ఆకలి అంటే ఎట్లా ఉంటుందండి అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఆకలి అయ్యే వరకు ఉండరన్నమాట. ఈ రోజుల్లో చాలా మంది అసలు ఆకలి అనేది తెలియడంలా, ఆకలి అనేది తెలియకపోవడం వల్ల ఆకలి అవ్వడానికి ముందే తినేస్తున్నాం కనుక అసలు అది ఒక యజ్ఞమైన సంగతి తెలియదు మనుషులకి. ఆకలి అయ్యే వరకు నువ్వు ఏమి తినకూడదు, ఆకలి అయినప్పుడే తినాలి, ఆకలి అయిన తర్వాత కూడా తినకుండా ఉండకూడదు. ఇదంతా నియమం కనుక ఆకలి బాగా అయిన తర్వాత అప్పుడు నువ్వు ఆహారం తీసుకోవాలి. మన ఆకలి అయ్యే వరకు ఎక్కడ ఉంటున్నాం మనం? అసలు ఉండడం లేదు కదా. ఎప్పుడు ఏదో ప్యాకెట్లో ఉంటూనే ఉంటుంది, జేబులో ఉంటాయి, బ్యాగ్లో ఉంటాయి. ఏమైపోతామో కాస్త తినకపోతే అని చెప్పి బాధేసి బాధపడుతూ తింటూ ఉంటాం కదా. ఇప్పుడు బాటిల్ ఒకటి దగ్గర పెట్టుకుంటాం, మంచినీళ్ళు తాగుతూనే ఉంటాం కదా. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం పొట్టని. మనుషులు నియమ యజ్ఞం, ఉపవాస యజ్ఞం అనేటువంటిది చాలా నియమం అని చెప్పి ఈ యజ్ఞాల వలన వాళ్ళ యొక్క కల్మషాలన్నీ పోతాయి అని చెప్తున్నారు. తర్వాత 31వ శ్లోకం. ఇంతటితో యజ్ఞాలు పూర్తి చేశారు. ఇప్పుడు జ్ఞాన యజ్ఞం యొక్క స్థుతి చెప్తున్నారు. యజ్ఞం చేయడం వలన ఈ ఫలితం ఉంది, యజ్ఞం చేయకపోతే ఏ ఫలితాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ 31వ శ్లోకం. ఒక శ్లోకం చెప్తుంది, కలౌ కల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం. కలియుగమునందు అందరి మనసులు దాదాపు కల్మషమై ఉంటాయి. కలౌ అంటే కలియుగమునందు, కల్మష చిత్తానాం, చిత్తం అంటే మనస్సు, మనస్సు కల్మషమై ఉంటుంది. నేను నాది అనే స్వార్థంతో కల్మషమై ఉంటుంది. అవతల వాళ్ళని నిందించడం, తనకు సంబంధం లేని విషయాన్ని మీద కూడా ఆలోచిస్తూ దాన్ని నిందించడం, వాళ్ళని నిందించడం, వీడని నిందించడం, బయట వాక్రూపంగా నిందిస్తాం లేకపోతే మానసికంగా నిందించడం, అవతల వాళ్ళని తక్కువగా చూడడం, తక్కువగా అంచనా వేయడం, అవతల వాళ్ళని చులకనగా చూడటం, అవతల వాళ్ళని బాధించడం, చిన్న చిన్న విషయానికి ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతుంటాయి కలియుగంలో. ఆ రోజుల్లో మిగతా యుగాల్లో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు పాట అనడానికి. ఇప్పుడు అనడం చాలా తేలిక, నియమంగా ఉండడం కష్టం. అసలు ఇప్పుడు త్వరగా చటుక్కున అనేసేస్తాం తెలియకుండా. ఆ రోజుల్లో ఎన్నట్టు జపము తపములన్నీ చేస్తుండేవాళ్ళు గనక వాళ్ళకి నియమం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు జపాలు లేవు, తపాలు లేవు. పొద్దున్న లేచి 3 స్క్రీన్లు చూస్తూ ఉంటాం. స్టార్టింగ్ లేవంగానే ఏం పెడతాం? టీవీ అంతే, స్క్రీన్ ఫోన్ అంతే. ఏం ఫోన్లు వచ్చినాయి? ఎస్ఎంఎస్లు వచ్చినాయి, 2 స్క్రీన్. తర్వాత కంప్యూటర్ స్క్రీన్, ఇలా 3 స్క్రీన్లు చూస్తూ కూర్చున్నాం. కనుక మనుషులకి అంత సెన్సిటివిటీ లేదు చాలా. వాళ్ళ గురించి వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. అవతల వాళ్ళకి బాధ కలిగిస్తున్నామేమో అన్న బాధ, ఆ సెన్సిటివిటీ లేదు. సెన్సిటివిటీ లేకుండా ఏం లేరు. వాళ్ళ గురించి వాళ్ళు బాగా సెన్సిటివ్, బట్ అవతల వాళ్ళ గురించి సెన్సిటివిటీ తగ్గిపోయింది అని మన వాళ్ళు చెప్తారు. కలవు కల్మష చిత్తాన పాప ద్రవ్య ఉపజీవిన. డబ్బులు సంపాదించేదంతా ఏదో ఒక పాపం చేసి సంపాదిస్తారు. న్యాయంగా సంపాదించే వాళ్ళు చాలా తక్కువ. న్యాయంగా ధర్మబద్ధంగా సంపాదించే వాళ్ళు చాలా అరుదు. అలా జీవి సంపాదిస్తే మనం ఏం బతుకుతామండి అని చెప్పి అన్యాయంగా సంపాదిస్తారు. నేను అన్యాయంగా సంపాదించకపోయినా నేను నాకు జీతం ఇచ్చేవాడు అన్యాయంగా సంపాదిస్తుంటే, ఒకవేళ నేను కష్టపడుతున్నా పాపం నాకు జీతం ఇచ్చేవాడు అక్రమం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు నా సంపాదన అన్యాయమా కాదా? చూసారా, నేను అన్యాయం చేయకపోయినా కూడా నాకు డబ్బులు ఇచ్చేవాడు జీతం ఇచ్చేవాడు అన్యాయం చేస్తుంటే ఇప్పుడు నాకు వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్యాయం చేసిన వాడి దగ్గర నుంచే కదా వస్తున్నాయి. కనుక అన్యాయం చేసే వాడి దగ్గర ఉద్యోగం చేయకూడదు. అంత కష్టం చూడండి మరి బతకడం మనిషి. అన్యాయం చేసే వాడి దగ్గర నేను జీవిస్తున్నాను అనుకోండి, నాకు వాడి పాపం సొమ్మే కదా వస్తుంది. నాకు ఆ పాపము నాకు భాగమే కదా. వాడు అన్యాయం చేస్తున్నాడని తెలిసి కూడా స్మగ్లింగ్ చేస్తున్నాడు, వైన్ షాపులు నడుపుతున్నాడు, పెద్ద లక్షాధికారి కోటీశ్వరుడు, వాడు నాకు జీతం ఇస్తున్నాడని చెప్పి వాడి దగ్గర పనిచేస్తావా? కషాయి వాడున్నాడు, మటన్ మార్కెట్ ఉంది, బీఫ్ మార్కెట్ ఉంది, అక్కడికి పోయి ఉద్యోగం చేసి వాడి దగ్గర డబ్బులు సంపాదిస్తే అది ఏం డబ్బు? చూడండి మరి ఎంత కష్టం. న్యాయంగా బతకడం అనేది చాలా కష్టం. అందుకనే పాప ద్రవ్య ఉపజీవినామన్నారు. కలియుగంలో అందరూ పాప ద్రవ్యంతోనే జీవిస్తున్నారు చాలా వరకు. ఎవరెవరో పాపం చేస్తే వచ్చిన ద్రవ్యమే కదా డబ్బులే కదా, దానివల్ల జీవిస్తున్నాం. పాప ద్రవ్యోపజీవినాం. కనుక ఏం చేయాలి? విధి విహీనానాం అంటే విధి లేదు. మనుషులకి విధి ఇవన్నీ ఉంటాయి కదా, విధి నియమాలన్నీ కూడా, విధి నిషేధాలు ఇవన్నీ కూడా ఏవి పాటించకుండా ఉంటారు కలియుగంలో. విహీనానాం వాళ్ళకేంటి గతి? గతి ఏంటి వాళ్ళకంటే గోవింద సంకీర్తనం అన్నారు. గోవిందనామం చెప్తే కానీ ఈ పాపాలన్నీ పోవు. కల్మష చిత్తం, పాప ద్రవ్యంతో జీవిస్తున్నారు. మంత్ర విహీనానా, మంత్ర విధి విహీనానా, ఇవన్నీ విధులు లేవు వాళ్ళకి. మరి ఈ పాపం ఎలా పోతుంది అని విధి క్రియా విహీనానా అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఉదయాన్నే లేవాలి, సూర్యుడు వచ్చేటప్పటికెల్లా మనం లేచి ఆయన్ని ఆహ్వానించి స్నానం చేసి, స్నానం చేసిన తర్వాతనే మనం ఆహారం తీసుకోవాలి అనేటటువంటి విధి ఉన్నది కదా, అది ఎవరు పాటిస్తున్నారు ఈ రోజుల్లో? కనుక విధి క్రియా విహీనాన అది లేని వాళ్ళకి గోవింద నామ సంకీర్తనం అన్నారు. గోవిందుడి భగవన్నామం చెప్పితేనే వాళ్ళకి ఇంక మరి ఏ మార్గం లేదు అని చెప్పి ఉపనిషత్తులో చెప్పబడింది. ఒక ఉపనిషత్తులో తర్వాత శ్లోకం,
యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమం.
యజ్ఞం చేసిన వాళ్ళకి ఏమిటి ఫలం, యజ్ఞం చెయ్యని వాళ్ళకి ఏమిటి నష్టం అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. యజ్ఞశిష్ట అమృత భుజ సనాతనం బ్రహ్మ యాంతి. ఎవరైతే ఈ 11 యజ్ఞాలు చేస్తారో, యజ్ఞశిష్ట అమృతం అంటే యజ్ఞం చేసిన తర్వాత మిగిలినది ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని అనుభవించేవాళ్ళు, యజ్ఞశిష్ట అమృత భుజ, అది అమృతంతో సమానం. ఒక నియమాన్ని పాటించి ఇంద్రియ నియమ యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం అవన్నీ చేసిన తర్వాత మనకు వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో అది యజ్ఞశిష్టం అంటారు. ఆ యజ్ఞశిష్టాన్ని తీసుకున్న వాళ్ళు యజ్ఞానాం శిష్టం యజ్ఞశిష్టం. ఏదైతే ఆ యజ్ఞాన్ని సాధనాన్ని అనుష్ఠానం చేసిన తర్వాత ఏదైతే వస్తుందో, ఆ యజ్ఞాలని చేసిన తర్వాత వాటి వల్ల వచ్చే ఫలాన్ని ఎవరైతే అనుభవిస్తారో, మనో నిగ్రహం చేశామనుకోండి దానివల్ల ఫలితం వస్తుంది. ఆ ఫలితం వల్ల అమృతం అంటే బ్రహ్మ సనాతనం యాంతి, బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. అదే ప్రాణాయామం చేయగా 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 దానివల్ల వచ్చే ఫలితం వల్ల మోక్షానికి అర్హుడై మోక్షాన్ని పొందుతాడు, అది యజ్ఞశిష్టం. అంటే ద్రవ్య యజ్ఞం చేయడం వలన కూడా, ప్రాణాయామ యజ్ఞం చేయడం వలన, మిగతా యజ్ఞాలన్నీ ఏవేవైతే ఉన్నాయో అన్ని చేస్తే వాటి వలన వచ్చే ఫలం వలన ఆ ఫలం యజ్ఞశిష్టం, అది అనుభవిస్తాడు వాడు. అనుభవించడం వలన తెలియకుండా అనుభవించడం అంటే తింటాడని కాదు, ఆ ఫలితాన్ని పొంది తాను జ్ఞానయోగ్యుడయ్యి గురుప్రాప్తిని పొంది శాస్త్రప్రాప్తిని పొంది మోక్షాన్ని పొందుతాడు, అది బ్రహ్మ సనాతనం యాంతి అంటే అర్థం. చూడండి ఒక్కొక్క సాధన ఎక్కడికి తీసుకెళ్తుందో చివరి. అందుకనే డిసిప్లిన్ ఉండాలి మనిషికి. వాక్ తపస్సు అన్నారు, మాట తినడం అన్నీ కూడా తపస్సే, ఏది చూస్తున్నాము అది తపస్సే. అన్ని నియమంగా ఉండాలి, నియంత్రణ ఉండాలి మనిషి. కామవాద కామభక్ష కామాచారాగుండకూడదు. కామవాద అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, నా మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడుతుంటాం. ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని చెప్పి నియమం లేకుండా మాట్లాడటాన్ని కామవాద అంటారు. కామం అంటే కోరిక, నా మనసులోకి ఏ కోరిక వచ్చిందో దేని గురించి మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేయడం అంతే. ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఇక్కడ మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని నియమం ఉండదు వాళ్ళకి. నాకు అనిపించేసిందండి, నాకు చెప్పాలనిపించింది చెప్పాను, అదేమిటి అర్థం? నీకు చెప్పాలనిపించిందని నువ్వు చెప్పకూడదు. అక్కడ చెప్పడం అవసరమా కాదా, అది చెప్పడం వల్ల నష్టం ఏర్పడుతుందంటే చెప్పకూడదు. నీకు చెప్పాలనిపించింది కాబట్టి నువ్వు చెప్పకూడదు, అర్థమైంది కదా? అది దాని కామవాద అంటారు. నాకు అనిపించింది నేను చెప్పేశాను అంతే, అది తప్పు, అలా చెప్పకూడదు. నీకు అనిపించింది నువ్వు చెప్తే ఎట్లా, అవతల వాళ్ళకి బాధ కలిగితే, అవతల వాళ్ళ మనస్సును నొప్పించావనుకో, అది తప్పు కదా. కనుక మనం నియంత్రణ చేసుకోవాలి, కామవాద ఉండకూడదు. తర్వాత కామభక్ష, నాకు తినాలనిపించిందండి తినేసుకున్నా. నీకు తినాలనిపించిందని చెప్పి తినకూడదు, ఇది తినవచ్చా తినకూడదా అని ఆలోచించి తినాలి, ఇది మంచిదా కాదా అని ఆలోచించి తినాలి. కాదు కాదు నాకేది తినాలనిపిస్తే అప్పుడు అప్పుడు తెచ్చుకొని తినేస్తానండి వెంటనే. మిరపకాయ బజ్జీలు తినాలనిపించింది అనుకోండి, వెంటనే హాట్ హాట్గా మిరపకాయ బజ్జీలు తినేస్తాను. ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకోండి, వెంటనే షాప్కి వెళ్ళి ఆర్డర్ చేస్తే ఫోన్లు చేస్తేనే వచ్చేసుకున్నాయి కదా ఇప్పుడు ఇళ్ళకి, అది వేరే. వెనకటి రోజులన్నా వెళ్ళి కొనుక్కుంటే వచ్చేవి, ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు ఇంటికే తెచ్చిస్తాడు. తొందరగా పాడైపోవడానికి మార్గాలన్నమాట. అలా మనుషులు కామభక్ష అంటారు దాన్ని. తర్వాత కామ ఆచార, ఆచారం వస్త్రధారణం వేషధారణ మాట్లాడే తీరు వ్యవహరించే తీరు ఇవన్నీ కూడా తనకిష్టం వచ్చినట్లుగా ఉంటాడు. కామాచార, నాకు ఇలా అనిపించింది, నా ఇష్టమైన డ్రెస్ నేను వేసుకుంటాను, నువ్వెవరు చెప్పడానికి, ఎవరు ఆయన చెప్పడానికి, గుళ్ళోకి నేను వెళ్ళినప్పుడు నా ఇష్టమైన డ్రెస్ నేను వేసుకుంటాను, వాళ్ళెవరు కోడ్ పెట్టడానికి, డ్రెస్ కోడ్ పెడితే నేను ఒప్పుకోను అంటారు. అంటే కామాచార అని అర్థం, నాకు ఇష్టమైనట్టు నేను ఉంటాను, నాకు ఇష్టమైనప్పుడు నేను బయటకు వెళ్తాను, నాకు ఇష్టమైనప్పుడు ఇంటికి వస్తాను. భార్య అడిగితే ఎందుకు ఇంకా రాలేదంటే, నువ్వెవరు అడగడానికి, నా ఇష్టమైనప్పుడు వస్తాను నేను, ఇది కామాచార అని అర్థం. భర్త ఈ టైంకి ఇంటికి రావాలని ఒక నియమం ఉన్నది. పిల్లలు కూడా బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు చెప్పాలి, వెళ్ళేటప్పుడు నియమం ఉన్నది, ఇన్ని గంటలకు వస్తాను మళ్ళీ అని చెప్పాలి. వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, లేట్ అయితే ఎందుకు లేట్ అయిందని చెప్పాలి వచ్చిన తర్వాత. అది నియమం అంటే అట్లా ఉండాలి ఆచారం. మనం వ్యవహారం అట్లుండే, ఆచారం అంటే ఏమిటి, వ్యవహారం అంతేగాని. నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, వస్తే వస్తా లేకపోతే లేదు, తింటే తింటా లేకపోతే లేదు, ఇలా ఉన్నాడు అనుకోండి, ఎంత తప్పది మనిషి. ఒక కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులు పిల్లలతో కానీ, భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, మరి ఏ రిలేషన్స్ అయినా కూడా ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు ఆధారపడి ఉన్నారు. అందరు మన ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి కాదు, అదేమన్నా లాడ్జింగా, లాడ్జింగ్ లో అయితే వాడు ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు పోతుంటాడు, ఎవడు పట్టించుకోడు. లాడ్జింగ్ లో వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రూమ్ తిరుగుతుంటారు పోతారండి. ఇల్లు లాడ్జింగ్ కాదు కదా. అందుకని ఇళ్ళు కూడా, గృహం అనేది గృహాన్ని మందిరంగా మార్చుకోవాలి, లాడ్జింగ్ లాగా మార్చుకోకూడదు. ఎప్పుడు వస్తాడో తెలియదు అబ్బాయి, అమ్మాయి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇంట్లో ఎవరెక్కడ ఉన్నారో తెలియదు, వస్తారా పోతారా కూడా తెలియదు. సెక్యూరిటీ గార్డుకు మాత్రం తెలుస్తారు అందరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఇంట్లో వాళ్ళకి తెలియరు. సెక్యూరిటీ గార్డు మాత్రం చూస్తుంటాడు ఎవరు వస్తున్నారా పోతున్నారా ఎప్పుడు వస్తున్నారా అని. ఇంట్లో ఒకళ్ళ ముఖం ఒకళ్ళకి ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎవరి రూములు వాళ్ళవి కదా, ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఎవరి టీవీలు వాళ్ళవి. కనుక ఇది కామ ఆచార అంటారు. అలా ఉంటే చాలా దోషం, ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగలేడు. కనుక ఆధ్యాత్మికంగా ఎదగాలంటే యజ్ఞాన్ని ఆచరించి, ఆ ఆచరించడం వల్ల వచ్చే ఫలితాన్ని ఎప్పుడైతే అనుభవిస్తారో, బ్రహ్మ సనాతనం, సనాతనం బ్రహ్మ యాంతి, మోక్షాన్ని పొందుతారు అని అర్థం. అలా చేయకపోతే ఇది ఫలం చేయడం వల్ల. రెండో లైన్లు ఏం చెప్తున్నారు, అలా గనక చేయకపోతే. అందుకనేండి మనకు ధనం ఉన్నా కూడా ధర్మం లేకపోతే ఆ ధనం సుఖాన్ని ఇవ్వదు. ధనం కంఫర్ట్నిస్తుందేమో కానీ ఆనందాన్ని ఇవ్వదు. చాలా కంఫర్ట్గా ఉన్నానండి నేను అంటాడు. కంఫర్ట్గా ఉన్నావు కానీ ఆనందంగా ఉన్నావా లేదా, అది ముఖ్యం. ఆనందం ఉన్నది, కంఫర్ట్ ఉంటుంది. కనుక ధర్మం లేనటువంటి ధనం కంఫర్ట్నిస్తుందే కానీ సుఖాన్ని ఇవ్వచ్చేమో కానీ ఆనందాన్ని ఇవ్వదు. తాత్కాలిక సుఖాన్ని ఇవ్వచ్చు కానీ ఆనందాన్ని ఇవ్వచ్చు. అర్థమైందా? పిల్లలు కూడా ఒక ధనంతో సమానమే, కూతురు కానీ కొడుకు కానీ ధనంతో సమానం. వాళ్ళు కూడా, వాళ్ళ వల్ల కూడా సుఖం వస్తుంది కదా, తల్లిదండ్రులకి సుఖం వస్తుంది కదా, ఆనందం ఉండదు. పిల్లలు కనుక ధర్మ ధార్మికంగా లేకపోతే, చక్కగా లేకపోతే, చెప్పిన మాట వినకపోతే, అప్పుడు ఆ పిల్లల వలన ఏమొస్తుంది, కంఫర్ట్ ఉంటుందే కానీ ఆనందం ఉండదు. చాలామంది తల్లిదండ్రులకి ఆనందం లేదు, కంఫర్ట్గా ఉంటుంది పిల్లలున్నాడు, కంఫర్ట్గా ఉంటుంది కానీ ఆనందం ఉండదు. కనుక ధర్మంతో కూడిన ధనం, ధర్మంతో కూడిన ధనం అంటే అన్ని రకాలైన ధనాలు, పిల్లలు కూడా ధనమే, ఇల్లు కూడా ధనమే. ఇల్లు కంఫర్ట్గా ఉంది కానీ ఆనందాన్ని ఇవ్వడం లేదన్నాడు. ఇంటికి వెళ్లాలని ఉండదండి నాకు అంటాడు. ఎందుకని, ఇంటికి పోతే నరకం, నరకం చూపిస్తారు కదా ఇంట్లో. అందుకని కొంతమంది ఇంటికి వెళ్ళరు, పార్కులో కూర్చుంటారు. కారణం ఏమిటంటే ఇల్లుంది కానీ, కంఫర్ట్ ఉంది కానీ హ్యాపీనెస్ లేదు, హ్యాపీనెస్ లేదు. కనుక హ్యాపీ హోమ్ అంటారు చూసారా, స్వీట్ హోమ్, హ్యాపీ హోమ్ కావాలి. ఇల్లు అంటేనే అంత ప్రశాంతంగా ఆనందంగా అందరూ ఆ యొక్క డిసిప్లిన్స్ ఫాలో అవుతూ ఉన్నారనుకోండి ఒకరికొకళ్ళు. ధర్మమే అందరికీ ఇంటర్ట్వైన్డ్, ధర్మం ఈ మనిషికి ఆ మనిషికి మధ్య రిలేషన్ ఏమిటంటే, ఆ రిలేషన్ లింక్ ధర్మం. ఒకరినొకరిని కలిపి ఉంచేది ధర్మం అయి ఉండాలి, డబ్బులు కాదు. మా ఆయన సంపాదిస్తున్నారని చెప్పి ఈవిడికి కనెక్షన్, మా అమ్మ నాన్న బాగా పెడుతున్నారని చెప్పి పిల్లలకి కనెక్షన్, మా అమ్మ నాన్న వాళ్ళు నాకు బాగా సేవ చేస్తున్నారని చెప్పి పిల్లలు వాళ్ళని బాగా కనెక్షన్, ఇది ఈ లింక్తో ఉంటే ఆనందం ఉండదు. ఆ లింక్ ప్రధానం కాకూడదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లింకే ప్రధానంగా ఉంటుంది. అందువల్లే మనుషుల మధ్య ప్రేమ అభిమానాలు తగ్గిపోతున్నాయి. ధర్మం అనేది లింక్ కనుక ఉంటే అది ఎప్పుడు తెగిపోదు, అది ఎప్పుడు తెగిపోదు. కనుక ధర్మం అనేది ముఖ్యం. అలా గనక యజ్ఞాలు గనక పాటించకపోతే, ఈ అంటే ఈ నియమ యజ్ఞాలన్నీ పాటించకపోతే, అయం లోక న అస్తి అయజ్ఞస్య, అయజ్ఞస్య లోకస్య యజ్ఞస్య అని ఉంది. ఎట్లా విభజించాలంటే, లోక అయజ్ఞస్య న అస్తి అంటే ఈ నియమాలు పాటించిన వాడికి ఈ లోకంలోనే ఆనందం ఉండదు. ఆహార నియమ యజ్ఞం లేకపోయినా, పరిమిత ఆహారం తినకపోయినా, ప్రాణాయామం చేయకపోయినా, మనస్సు నిగ్రహం లేకపోయినా, ఇంద్రియ నిగ్రహం లేకపోయినా, తపో యజ్ఞం చేయకపోయినా, పూజా ద్రవ్యం అంటే పంచమహాయజ్ఞాలు చేయకపోయినా, ఆ వ్యక్తికి అయజ్ఞస్య అంటారు, అతన్ని అయజ్ఞుడు అంటారు. అంటే యజ్ఞాలు చేయని వాడు, అతనికి ఈ లోకంలో శాంతి సుఖం ఉండదు, సుఖశాంతులు ఉండవు అతనికి. అయం లోక నాస్తి, ఈ లోకంలో మళ్ళీ జన్మిస్తాడు మనిషిగానే దానికి ఆస్కారం లేదు, మనిషి జన్మగా ఎత్తుతాడని మళ్ళీ. ఎందుకంటే అయం లోక, ఇప్పుడే వాడికి సుఖం లేదు, ఆహార నియమం లేని వాడికి ఏం సుఖం ఉంటుందండి చెప్పండి? ఇష్టం వచ్చింది చుట్టూ కామభక్ష, డాక్టర్ దగ్గరికి పోవాలి ప్రతిసారి. ఈ లోకంలో ఏమన్నా సుఖం ఉందా వాడికి? లేదు. అయం లోక నాస్తి, ఇంకేం చెప్పాలి? కుతః అన్య, ఇంకా పరలోకంలో సంగతి చెప్పాలా అర్జున? ఈ లోకంలోనే వాడికి సుఖం లేదు. మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ప్రాణాయామం చేయక, ఆసనాలు వేయక, యోగ యజ్ఞం చేయకుండా, ఏమీ పాటించకుండా, డిసిప్లినే లేకుండా ఉన్నాడు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు అనుకోండి, వాడికి ఈ ప్రపంచంలోనే ఇప్పుడే ఇక్కడే సుఖం లేకపోతే ఇంకా పైలోకం దాకా వాడేం పోతాడు, స్వర్గలోకానికి ఏం పోతాడు, ఇంకా ఉన్నత స్థితిని ఎట్లా పొందుతాడు మనిషి చెప్పాలా? సాధ్యమే కాదంటున్నాడు కృష్ణ పరమాత్మ. హే కురుసత్తమా, అంటే కురువంశంలో గొప్పవాడు అయినటువంటి ఓ అర్జున, ఈ యజ్ఞాలన్నీ కనుక చేయకపోతే మనిషికి ఇక్కడ శాంతి ఉండదు, చనిపోయిన తర్వాత పైలోకాల్లోనూ శాంతి ఉండదు, ఇక్కడే లేకపోతే అక్కడే ఉంటుందన్నాడు. అందుకని కలియుగంలో నాలుగు యుగాలు కదండి మనకు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో ఏం చేసేవాళ్ళంటే ధారయన్ కృతే, ధ్యానం చేసేవాళ్ళు అంతే. కృతయుగంలో ఏ సాధనాలు అక్కర్లేదు, ధర్మం నాలుగు పాదాల మీద ఉండేది కనుక అందరు ఎప్పుడూ ధ్యాయన్ కృతే, ధ్యానం చేసుకునేవాళ్ళు, ధ్యానంలోనే ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ధ్యాయన్ కృతే యజ్ఞై త్రేతాయా, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసుకునేవాళ్ళట ఎక్కువగా. ఎక్కడ పట్టినా యజ్ఞాలు, చూడండి రాముల వారు రక్షించడానికి వెళ్ళాడు కదా యజ్ఞాలను, విశ్వామిత్రుడు తీసుకువెళ్ళాడు రాముల వారిని యజ్ఞాన్ని రక్షించడానికి. అంటే యజ్ఞాలు ఎక్కువగా చేస్తుండేవాళ్ళు ఆ రోజుల్లో ఋషులు. త్రేతాయాం యజ్ఞై ద్వాపరే అర్చయన్, ద్వాపర యుగంలో అర్చన, అర్చన అనేటువంటిది ఎక్కువగా చేసేవాళ్ళట. యజ్ఞాలు తగ్గిపోయినాయి, ధ్యానాలు కూడా తగ్గిపోయినాయి, అర్చన చేయడం ఈ మొదలు పెట్టారు. అంటే ధ్యానం అనేది మానసిక కర్మ, యజ్ఞం అనేది కాయిక కర్మ, అర్చన అనేది కూడా కాయిక కర్మ, అట్లా వచ్చినాయి. తర్వాత యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. కృతయుగంలో ధ్యానం చేసి వాళ్ళు ఏం పొందారో, త్రేతాయుగంలో యజ్ఞం చేసి ఏ ఫలితాన్ని అయితే పొందారో, ద్వాపర యుగంలో అర్చన చేసి ఏదైతే పొందారో, అది కలియుగంలో భగవాన్ నామం చెప్పి, కేశవుడి నామం చెప్పితే పొందగలరు అన్నాడు. యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం, కేశవుణ్ణి సంకీర్తనం చేస్తేనే ఆ ధ్యాన ఫలము వస్తుంది, యజ్ఞ ఫలము వస్తుంది. తర్వాత మూడవదేంటి, అర్చన ఫలము వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకని భగవన్ నామం చెప్పురా అంటే, జపం చేయమంటే అబ్బాయి జపం చేస్తారు, అమ్మాయి జపం చేస్తారు, కానీ భగవన్ నామ జపం చేయరు అంటారు కృష్ణ పరమాత్మ. నామ జపం చెయ్యాలి, భగవన్ నామ జపం చెయ్యాలి. అబ్బాయి అమ్మాయి జపంతో పాటు కొంచెం భగవంతుడు కూడా తీర్చుకుంటే సరే అందులో, అప్పుడప్పుడు ఆయన్ని కూడా స్మరిస్తూ ఉండాలి కదా. 32వ శ్లోకం. ఏవం బహువిధ యజ్ఞాః విశతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఏవం, ఈ విధంగా బహువిధ యజ్ఞాః, అనేక విధములైనటువంటి అనేక ప్రకారములుగా యజ్ఞములు, అధికారులకి ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క యజ్ఞం. ఇప్పుడు కొంతమంది కాయికంగా చేయలేరు అనుకోండి, ద్రవ్యాన్ని తీసుకొచ్చి అక్కడ చేయడం, కూర్చోవడం. యోగ యజ్ఞం అంటే అందరూ ఆసనాలు చేయలేరు, అందరూ జపాలు చేయలేరు. మరి రకరకాల అధికారులకు రకరకాల యజ్ఞాలు చెప్పబడినాయి, అధికారి భేదం వలన అందరూ ఒకే రకంగా చేయలేరు కదా. కనుక వాళ్ళకి ఇప్పుడు యాగం చేయాలంటే, హోమం చేయాలంటే బోరు డబ్బులు కావాలి, ధనం కావాలి. బీదవాడు ఏం చేస్తాడు? యాగం చేయలేడు, యజ్ఞము చేయలేడు. కనుక బీదవాడికి కూడా మరి ఫలితం కావాలి కదా. అందరికీ ఉపయోగపడేది, అందరూ కాయిక యజ్ఞాలు చేయలేరు. కనుక వాళ్ళకి వాచిక యజ్ఞాలు వాచికంగా చెయ్యి, జపం చేయి, సుందరాకాండ పారాయణం చేసేవాళ్ళు, భాగవత పారాయణం, ఇవన్నీ వాచికంగా చేస్తారు. ధనం లేదు, ఏం చేస్తాం మరి? ఇట్లా పారాయణం చేస్తే, సుందరాకాండ పారాయణం చేసి అందరికి భోజనాలు పెట్టగలిగితే పెట్టు, లేకపోతే ఒకళ్ళకన్నా పెట్టు, అది దానివల్ల ఫలితం వస్తుంది. అందుకని వాచికంగా కూడా చేయలేకపోతే మానసికంగా చేయి. వాచికంగా చేయలేని వాళ్ళు ఉంటారు చాలామంది, అప్పుడు మానసికంగా చెయ్యి. ఎలాగైనా సరే ఎలా చేసినప్పటికీ కూడా బహువిధ యజ్ఞాః వితథాః అనేక విధములుగా చెప్పబడినయి శాస్త్రంలో. ఎవరి ద్వారా? బ్రహ్మణః ముఖే, వేదంలో చెప్పబడినాయి. బ్రహ్మణః అంటే ఇక్కడ వేద శబ్దేషు, వేదస్య ద్వారే, వేదము ద్వారా. ఇక్కడ బ్రహ్మ అంటే వేదం, వేదము యొక్క శబ్దము ద్వారా వేదాలలో చెప్పబడినయి ఈ యొక్క యజ్ఞాలన్నీ కూడా. సర్వాన్ తాన్ కర్మజాన్ విద్ధి, ఏ అర్జున, ఇవన్నీ కూడా కాయిక వాచిక మానసిక కర్మల వల్ల పుట్టినయి అని తెలుసుకో. కర్మజాన్ జ్ఞాన యజ్ఞం మాత్రమే, నువ్వేం చెయ్యక్కర్లేదు దానికి, మిగతా యజ్ఞాలన్నీ చెయ్యాలి. ఒక ఆయన అన్నట్టు, నాకు యోగ అంటే బాగా తెలుసు, అన్ని ఆసనాలు తెలుసు నాకు, అన్ని బాగా మాట్లాడతాడు యోగా గురించి. నువ్వు ఎంతసేపు చేస్తావయ్యా అంటే, నేను చెయ్యను, మాట్లాడతాను అన్నాడు. అదేవిధంగా ఇవన్నీ చెయ్యాలి, ఏదో ఒకటి. యజ్ఞాలన్నీ కూడా చేస్తేనే ఫలితం వస్తుంది కానీ ఊరికి చదివితే ఫలితం రాదు, ఆచరించాలి వాటిని, మనం చెయ్యాలి. అందుకని కర్మజాన్ అన్నారు. వాటికి కర్మ అనేది ఒకటి ఉంటుంది. సూర్య నమస్కారాలు అంటే చెయ్యాలి. నాకు సూర్య నమస్కారం తెలుసు అంటే ఎట్లా కుదురుతుంది? ఫలితం ఎట్లా వస్తుంది? ప్రాణాయామం కూడా తెలుసు అంటే ఫలితం రాదు, చెయ్యాలి, కూర్చొని చెయ్యాలి. అందుకని కర్మజాన్ అంటే కర్మ చేస్తేనే అవి ఫలితాన్ని ఇస్తాయి అని ఎవరైతే తెలుసుకుంటారో, సర్వాన్ తాన్ వాటన్నింటినీ, అనాత్మజాన్ విద్ధి అంటే అన్ని అనాత్మలో నుంచి పుట్టినవే, అవన్నీ కూడా అనాత్మకు సంబంధమైనవి. ఏవం జ్ఞాత్మ విమోక్షసే, ఏవం జ్ఞాత్వా, ఈ విధంగా తెలుసుకొని. ఈ 11 యజ్ఞాలు కూడా అనాత్మకు సంబంధించినవి, అవన్నీ కూడా చేస్తేనే ఫలితాన్ని ఇస్తాయి, ఇవన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వవు, ధ్యానం కూడా మోక్షాన్ని ఇవ్వదు అని ఎవరైతే తెలుసుకుంటారో. అట్లని ఈ యజ్ఞాలన్నీ అనవసరమా అనకూడదు. అవి లేకపోతే మోక్షానికి రాలేవు, అధికారం పొందలేవు. మోక్షం కోసం నువ్వు ప్రయత్నం చేయకుండా, శ్రవణం మననం చేయకుండా, శాస్త్రం చదవకుండా, ఊరికి ప్రాణాయామం చేస్తూ కూర్చొని, ఆహార నియమాన్ని పాటిస్తూ పూజలు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు చేస్తున్నావు అనుకో, మోక్షాన్ని రాదు. అవి కావాలి, వాటిలో నుంచి దీనికి రావాలి. ఇది రావాలంటే అవి ఉండాలి, అవి ఉన్నాయి అంటే ఇవి రాకుండా ఇది రాకపోతే అది వేస్ట్, అది చెప్తున్నారు ఇక్కడ. జ్ఞాత్వా విమోక్షసే, ఎవరైతే దాని యొక్క పరిమితిని తెలుసుకుంటారో, అవి ఎందుకోసం? మన మనస్సును శుద్ధి చేయడం కోసం. అంతవరకు వాటితో పని అయిపోయింది మనసు, ఇంకా దానివల్ల నాకు శాంతి వస్తుంది, మోక్షం వస్తుందంటే పిచ్చివాడవా? దాని నుంచి మోక్షం ఎట్లా వస్తుంది నీకు? అది చెయ్యడం వలన వచ్చింది. మోక్షం అనేది చెయ్యడం వలన వచ్చేది కాదు, తెలుసుకోవడం వలన వచ్చే జ్ఞానం. కనుక జ్ఞాన యజ్ఞం అనేది చాలా హైయెస్ట్. ఈ 11 యజ్ఞాలు కూడా జ్ఞాన యజ్ఞానికి ఫౌండేషన్ అన్నమాట. దీనివల్ల మనకు మోక్షం రాదు, అది తెలుసుకున్న వాడికి మోక్షం వస్తుంది. అది తెలుసుకున్న వాడికి మోక్షం ఎట్లా వస్తుంది? అది తెలుసుకున్నవాడు ఇన్ని చేసినా కూడా యోగాసనాలు వేస్తే మోక్షం వస్తుందా, ధ్యానం చేస్తే మోక్షం వస్తుందా, ప్రాణాయామం చేస్తే మోక్షం వస్తుందా రాదని తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? ఆ సాధనాలన్నీ చేసి శాస్త్రాన్ని చదవడానికి వస్తాడు. వచ్చి అప్పుడు మోక్షం అనేది ఇట్లా అని తెలుసుకుంటాడు. అందుకని చాలా మంది వాటిలోనే తిరుగుతూ ఉంటారు. యోగా 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 యోగాలోనే ఉంటారు, ఇంకా శాస్త్రానికి రారు. పూజలు 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 పూజల్లోనే ఉంటారు, కొంతమంది శాస్త్రానికి రారు. తీర్థయాత్రలు తీర్థయాత్రలను తిరుగుతూనే ఉంటారు, తప్పితే శాస్త్రానికి రారు. ఎంత దురదృష్టం చూస్తారా. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఈ యొక్క జ్ఞాన యజ్ఞం చాలా గొప్పది అన్ని యజ్ఞాల కంటే. అంటే 24వ శ్లోకం అక్కడి నుంచి మొదలుపెట్టి 31వ శ్లోకం వరకు ఈ శ్లోకాలన్నింటిలో కృష్ణ పరమాత్మ అవన్నీ కూడా పురుషార్థ సాధనాలు అని చెప్పారు. మోక్షం అనే పురుషార్థానికి సాధనాలు అని చెప్పి ఇప్పుడు జ్ఞాన యజ్ఞాన్ని స్తుతి చేస్తున్నారన్నమాట. అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.